सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय తత్వబోధో విధీయతే। జ్ఞానబోధ చేసే గురువు యోగీంద్రుడైన శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించి ముముక్షువుల హితం కోరి తత్వబోధ చెప్పబడుతున్నది అద్వైత వేదాంత పరిచయము 14వ అంశము కర్మ సిద్ధాంతము। వేదాంత సారం జీవాత్మ పరమాత్మల ఐక్యం, దీని ద్వారా నేను ప్రతిబింబ చైతన్యాన్ని కానని బింబచైతన్యాన్ని తెలుసుకున్నాం। ఈ బింబచైతన్యాన్ని ఆత్మ అని, నేను అని, బ్రహ్మ అని అంటున్నాం। ప్రతిబింబ చైతన్యాన్ని వ్యష్టి స్థాయిలో జీవుడు అని, సమష్టి స్థాయిలో ఈశ్వరుడు అని అంటున్నాం। బింబ చైతన్యము నిర్గుణుడు, కానీ ప్రతిబింబ చైతన్యానికి గుణాలు ఉంటాయి। ఈశ్వరునికి ఉత్తమ గుణాలుంటే జీవునికి అధమ గుణాలుంటాయి, కానీ ఈ రెండు ప్రతిబింబ మాధ్యం వల్ల కలిగాయి। బింబ చైతన్యానికి ఈ లక్షణాలేవీ ఉండవు। వేదాంతం ఈ విధంగా జీవ ఈశ్వర ఐక్యాన్ని బోధిస్తోంది। అంటే బింబ చైతన్యం దృష్ట్యా జీవుడు ఈశ్వరుడు ఒకటే అనే ఐక్యబోధ చేస్తోంది। ఈ జ్ఞానం పొందడం వల్ల కలిగే లాభం ఏమిటి? నేను సచ్చిదానంద స్వరూప ఆత్మను, నేను సర్వవ్యాపిని, నేను బింబ చైతన్యాన్ని అనే జ్ఞానము రెండు ఫలాలనిస్తుంది। ఒకటి జీవన్ముక్తి, రెండోది విదేహముక్తి। జీవన్ముక్తి ఎలా కలుగుతుంది? ఇది పూర్తిగా మానసిక స్థాయిలో కలుగుతుంది। ఇది మూడు విధాలుగా కలుగుతుంది। ఒకటి స్వతంత్ర భావన, రెండోది పూర్ణత్వ భావన, మూడోది సమత్వ భావన। విదేహముక్తి, రెండో ఫలం విదేహముక్తి, అంటే పునర్జన్మ ఉండదు। ఇది అర్థమవ్వాలంటే ముందు కర్మసిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి। పునర్జన్మ పొందటమో మానడమో కర్మసిద్ధాంతం మీదే ఆధారపడి ఉంటుంది। కర్మసిద్ధాంతము వేదాంత బోధలో కర్మసిద్ధాంతం చాలా ముఖ్యమైనది, చాలా విశేషమైనది కూడా। మొదటి సూత్రము పాపపుణ్యాలు, మనం చేసే ప్రతి కర్మకి చిన్న పెద్ద కర్మలకెల్లా ఒక ఫలం ఉంటుంది। ఫలం కలగని కర్మే ఉండదు। కర్మఫలం రెండు రకాలుగా ఉంటుంది, దృష్టఫలం కనబడే ఫలితము, అదృష్టఫలం కనబడని ఫలితము। మంచి కర్మ చేస్తే మంచి దృష్టఫలము, మంచి అదృష్టఫలము ఉంటాయి। ఉదాహరణకు ఏదైనా దానం చేస్తే కనబడే ఫలం ఎదుటి వ్యక్తి కలిగిన లాభం, కనబడని ఫలం దాని అది మంచి పని కాబట్టి మంచిదే అవుతుంది। దీన్ని సు అదృష్ట ఫలము అంటారు। దాని బదులు ఎవరినైనా మోసం చేసి డబ్బు సంపాదిస్తే కనబడే దృష్టఫలం బ్యాంకులో మన డబ్బు పెరుగుతుంది, కానీ అదృష్టఫలం చెడు ఫలం ఉంటుంది। దీన్ని దుర్ అదృష్టము అంటారు। సు అదృష్టాన్ని పుణ్యమని, దు అదృష్టాన్ని పాపమని అంటారు। అందువల్ల మనం చేసే ప్రతి పనికి కనపడే ఫలం కాకుండా పాపపుణ్యాలు కూడా కలుగుతాయి, అవి అదృష్ట ఫలాలు కాబట్టి కనబడవు। అందువల్ల కర్మసిద్ధాంతంలో మొదటి సూత్రము పుణ్యపాపాలు, రెండవ సూత్రము రెండు నియమాలు. పుణ్యపాపాలు దేని వల్ల కలుగుతాయి? ఈ రెండు నియమాల వల్ల కలుగుతాయి. శాస్త్రం విధించిన కర్మలు చేస్తే పుణ్యం కలుగుతుంది, వాటిని విహిత కర్మలు అంటారు. శాస్త్రం చేయవద్దన్న కర్మలు చేస్తే పాపం వస్తుంది, వాటిని నిషిద్ధ కర్మలు అంటారు. కొన్ని కర్మలు దృష్ట ఫలం దృష్ట్యా మంచివిగా కనపడవచ్చు, కానీ అదృష్ట ఫలం దృష్ట్యా మంచివి కావు. అలాంటి పని పాపాన్ని కలుగజేస్తుంది. శాస్త్రం విధించే కర్మలను దృష్టఫలం అదృష్టఫలం ఈ రెండిటిని మనసులో పెట్టుకుని విధిస్తుంది. అది సుఖం దుఃఖం పుణ్యం పాపం అన్నిటినీ ఆలోచిస్తుంది. రెండవ నియమం, ఒకవేళ అది శాస్త్రంలో చెప్పకపోతే ఏం చేయాలి? ఏ పనైనా ఎందుకు చేస్తాం, దానికి కారణం ఏమిటి అని ఆలోచించాలి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, కారణం చెడ్డదైతే అది పాపాన్ని ఇస్తుంది. అందువల్ల శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. మూడో సూత్రం, దృష్ట సుఖ దుఃఖాలు. కనబడని పుణ్యపాపాలు కాలక్రమేణా దృష్ట సుఖంగాను దృష్ట దుఃఖంగాను మారుతాయి. ఎన్నాళ్లలో మారుతుంది? ఒక రోజులోనా, ఒక సంవత్సరంలోనా, ఇంకొక జన్మలోనా? ఇన్నాళ్ళు అని చెప్పలేము, ఎందుకంటే అందరికీ సమానంగా ఉండదు ఇది. అది కర్మను బట్టి పుణ్యాన్ని బట్టి పాపాన్ని బట్టి మారుతుంది. దీనికి శాస్త్రం అద్భుతమైన ఉదాహరణ ఇస్తుంది. మనం బొప్పాయి చెట్టు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు పెరగడానికి విత్తనాలు ఒకే రోజు వేశాం. బొప్పాయి అతి త్వరగా పెరిగితే తక్కిన రెండు ఎక్కువ కాలం తీసుకుంటాయి. అలాగే తక్కిన జీవరాశులు కూడా. పురుగులు గంటల్లో పెరిగిపోతే మనిషి తల్లి గర్భం నుంచి రావడానికి 9 నెలలు పడుతుంది. అందువల్ల అన్ని కర్మలకి సమానమైన ఫలాలు ఉండవు. అందువల్ల ఒక మనిషి చనిపోయినప్పుడు అతని సూక్ష్మ శరీరంలో ఫలం పొందని అనేక పుణ్యపాపాలు ఉంటాయి. అవ్యక్త రూపంలో మనిషి మరణించినప్పుడు స్థూల శరీరం నాశనమవుతుంది, కానీ సూక్ష్మ కారణ శరీరాలు ఇంకా ఉంటాయి. ఇందులో పుణ్యపాపాలు నిక్షిప్తమై ఉంటాయి. ఈ అదృష్ట పుణ్యపాపాలు సుఖదుఖాన్ని కలగజేయాలంటే వాటికి ఇంకొక స్థూల శరీరం కావాలి. స్థూల శరీరం లేదే ప్రపంచంతో వ్యవహారం నడపలేము, వ్యవహారం నడపలేందే సుఖదుఖాలు లేవు. అందుకని పునర్జన్మ కలుగుతుంది. కారణ సూక్ష్మ శరీరాలు మన అదృష్ట పుణ్యపాపాలని మోస్తూ దానికి తగ్గ స్థూల శరీరాన్ని ఎన్నుకుంటాయి. దాని ద్వారా మనకి సుఖదుఖాలని ఇస్తాయి. ఈ కొత్త శరీరంతో కొత్త కర్మలు చేసి మళ్ళీ కొత్తగా పుణ్యపాపాలని పోగు చేసుకుంటాం. మళ్ళీ అందులో కొన్ని దృష్టఫలాన్ని ఇవ్వకపోవటంతో మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. అలా పునరపి జననం పునరపి మరణం కొనసాగుతూనే ఉంటుంది. అందుకని మన పుట్టుకని మన అనుభవాల్ని నిర్ణయించేది దేవుడు కాదు అని అర్థం చేసుకోవాలంటుంది శాస్త్రం. కర్మసిద్ధాంతం ఆత్మజ్ఞానం కన్నా మరింత ప్రాథమిక సూత్రం అది. అది ఎంత బాగా అర్థమైతే మన జీవితం అంత సాఫీగా సాగుతుంది. నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోగలడేమో కానీ పుణ్యపాప కర్మల సిద్ధాంతం నుంచి తప్పించుకోలేడు. అతని పుణ్యపాపాలను అనుసరించే అతని పునర్జన్మ ఆధారపడి ఉంటుంది. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. కర్మ సిద్ధాంతం వల్ల లాభాలు. కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దానివల్ల కొన్ని లాభాలున్నాయి. ముందుగా మన దృక్పథం మారుతుంది. వైవిధ్యము. జీవరాశుల మధ్య ఇంత వైవిధ్యం ఎందుకు? వృక్షాలు, జంతువులు, మనుషులు అనే రకరకాల తెగలు. మళ్ళీ మనుషుల్లో ఎంత భిన్నత్వం ఉంది? ఒకరు పుడుతూనే వైభోగంగా ఉంటే కొందరు పుట్టి గుడ్డువాళ్ళుగా ఉంటారు. ఎందుకు ఈ వైపరీత్యం? దీనికి జవాబు కర్మసిద్ధాంతమే. వాళ్ళు చేసుకున్న పుణ్యపాపాలే వాళ్ళని స్థాయిలో ఉంచుతాయి. ఇది ఒప్పుకోకపోతే అనుకోకుండా జరిగిందనుకుంటాం, కానీ సృష్టి అంతట్లోనూ ఒక క్రమం ఉంది, ఒక నిబద్ధత ఉంది. అలాంటప్పుడు ఈ వైవిధ్యం ఎందుకు వస్తుంది? కాబట్టి దీనికి పుణ్యపాపాలే కారణం. బాధ. ఏదైనా బాధ కలగగానే నాకే ఎందుకు అనుకుంటాం. వెంటనే తెలిసి తెలిసి నేను ఎవరికి అపకారం చేయలేదే అంటాం. తెలిసి చేసినా, తెలియక చేసినా, ఇప్పుడు చేసినా, గత జన్మలో చేసినా, ఇప్పుడు అనుభవిస్తున్న కష్టానికి కారణం స్వయం కృతాపరాధం, చేతులారా చేసుకున్నదే. అది తెలిస్తే ఎవరిని నిందించాం? దైవ దూషణ. నా కర్మకు నేనే బాధ్యుడిని అని అర్థం చేసుకుంటే దైవాన్ని నిందించే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు మనం మంచివాళ్ళమే అయినా కష్టపడుతున్నాము అంటే మనకి తెలియని ఏదో పాపం వల్ల అని తెలుసుకుంటాం. అప్పుడు దేవుడు అన్యాయం చేశాడని, పక్షపాతం చూపాడనే ప్రసక్తి ఉండదు. అది తెలియక కొంతమంది కొన్ని కష్టాలు రాగానే దైవ చింతన మానేసి దైవానికి ఎదురు తిరుగుతారు. కర్మ సిద్ధాంతం వల్ల దైవభక్తి చెక్కు చెదరదు. భవిష్యత్తుపై జాగ్రత్త. దీనివల్ల మనం భవిష్యత్తు విషయంలో ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. మన భవిష్యత్తుని నిర్దేశించుకోవచ్చు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తోంది? నీ కర్మకు నీవే బాధ్యుడవు అంటోంది. అంటే మన వర్తమానం మన గతాన్ని బట్టి ఉంటుంది అని కదా అర్థం. దాన్ని కాస్త సాగదీస్తే ఇంకా ఏమొస్తుంది? వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. మనం వర్తమానంలో అంటే ఇప్పుడు తెలివిగా నడుచుకుంటే మన భవిష్యత్తును చక్కగా సరిదిద్దుకోవచ్చు. ప్రపంచం నా భవిష్యత్తుని నిర్దేశించలేదు, భగవంతుడు నా భవిష్యత్తుని నిర్దేశించడు. కేవలం నా కర్మలే నా భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. గతం వల్ల ఇప్పుడు ఏర్పడిన వర్తమానాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. కానీ ఇప్పటి కర్మల వల్ల కలుగబోయే భవిష్యత్తు నా ఫ్రీ విల్ వల్ల కలుగుతుంది. ఇప్పుడు భోక్తగా నా ఇష్టమేం లేదు, కానీ కర్తగా నాకు నిర్ణయించుకునే హక్కు ఉంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే విధి చేతిలో కీలుబొమ్మలమని నమ్ముతాం అని పొరబడతారు కొందరు. నిజానికి ఇది కర్మ సిద్ధాంతానికి మందులాంటిది. మన ప్రస్తుత పరిస్థితి గతంలో మన చర్యల వల్ల ఏర్పడింది కాబట్టి మన భవిష్యత్తు కూడా మన వల్లే తీర్చిదిద్దబడుతుందని చెప్తుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మకపోతే మన దుస్థితికి మరెవరినో నిందిస్తాం. మంచి రోజులు లేవా? ఇది తరచూ మనం ఎదుర్కొనే ప్రశ్న. మంచి రోజులు లేవా, ఇక రావా? మంచికి మారు పేరైన వ్యక్తి కష్టాల కడలిలో మునిగి తేలుతుంటే దుర్మార్గం తప్ప మరొకటి తెలియని వ్యక్తి ఐశ్వర్యంలో వల్లాడుతూ ఉంటాడు. మళ్ళీ అదే జవాబు, కర్మ సిద్ధాంతం. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. వీళ్ళిద్దరిలో మొదటివారు ఇప్పుడు పుణ్యము, రెండో తెగవారు ఇప్పుడు పాపము చేస్తున్నా గతంలోనో గత జన్మలోనో మొదటి వారు పాపం, రెండో వారు పుణ్యం చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ సుఖదుఖాలు వాళ్ళ అదృష్ట పుణ్య పాపాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కర్మ సిద్ధాంతమే లేకపోతే ప్రపంచంలో పాపచింతనే ఉండదు, ధర్మం తుడిచిపెట్టుకుపోతుంది, అధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. అలాగే కర్మ సిద్ధాంతమే లేకపోతే దైవాన్ని దూషిస్తాం. మనకి ఏ కాస్త కష్టం కలిగినా ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్నిస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. ఇప్పుడైతే కష్టాలు కలిగితే మన పాపాలు తొలగిపోయి మనం స్వచ్ఛంగా మారుతున్నాం అనుకుంటాం. అందువల్ల జీవితం అనుకోకుండా జరిగినది కాదు, అసలు ఏది అనుకోకుండా జరగదు. ప్రతిదీ ఒక నైతికమైన క్రమ పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. కారణం లేనిదే కార్యం లేదు. కారణం కనబడవచ్చు, కనబడకపోవచ్చు. కొన్ని రోగాలకు కారణం అంతుపట్టదు వైద్యులకి. కారణం తెలియనంత మాత్రాన అది లేనట్టు కాదు. అందువల్ల కర్మ సిద్ధాంతాన్ని నమ్మి జీర్ణించుకోవడం ఒక కానుక. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్నిస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. అదృష్ట పుణ్యపాపాలు. అదృష్ట పుణ్యపాపాలు మూడు రకాలు. సంచిత కర్మలు, గత జన్మల నుంచి పోగు చేసుకుని వస్తున్న పుణ్యపాపాలన్నింటినీ సంచిత కర్మలు లేదా సంచిత అదృష్టం అంటారు. ప్రారబ్ధ కర్మలు, పోగుపడిన సంచిత కర్మల్లోంచి కొంత భాగం అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది, దానివల్లే దానికి తగ్గ జన్మనెత్తడం జరుగుతుంది. అలా దృష్టఫలంగా మారబోతున్న అదృష్ట పుణ్య పాపాలని ప్రారబ్ధ కర్మ అంటారు. ఇప్పుడు సంచితం మనకేమీ సుఖ దుఃఖాలను కలుగజేయదు, ఎందుకంటే అది ఇంకా రూపుదిద్దుకోలేదు. మన పుట్టుకని, తల్లిదండ్రులని, జీవితకాలాన్ని పుట్టుకతో జంతువుగానా మనిషిగానా, మనిషి అయితే స్త్రీనా పురుషుడా, ఆరోగ్యకరంగానా అనారోగ్యంతోనా మొదలైనవన్నీ మన ప్రారబ్ధ కర్మే నిర్ణయిస్తుంది. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్నిస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్నిస్తుంది, లేకపోతే పాపాన్నిస్తుంది. ఆగామి కర్మలు, మన ప్రారబ్ధ కర్మల్ని అనుభవించడానికి ఈ భూమి మీద పుట్టినప్పుడు వాటి కోసం కొన్ని కర్మలు చేస్తాం. ఆ కొత్త కర్మల నుంచి కొత్త ఫలాలు మళ్ళీ పుట్టుకు వస్తాయి, అంటే మళ్ళీ దృష్టఫలము అదృష్టఫలము కలుగుతాయి. వీటిని ఆగామి కర్మలు అంటారు. పోగుపడిన కర్మలు సంచిత కర్మలు, అనుభవిస్తున్న కర్మలు ప్రారబ్ధ కర్మలు, కొత్తగా పుడుతున్న కర్మలు ఆగామి కర్మలు. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్నిస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్నిస్తుంది, లేకపోతే పాపాన్నిస్తుంది. జనన మరణ వృత్తం. ఈ జన్మలో మనం ప్రారబ్ధ కర్మని ముగించే ప్రయత్నంలో కొన్ని ఆగామి కర్మల్ని కొత్తగా పుట్టిస్తున్నాం. ఈ జీవితం ముగించేసరికి ప్రారబ్ధ కర్మ ముగిసిపోతుంది. నిజానికి ప్రారబ్ధ కర్మ ముగిస్తేనే జీవితం ముగుస్తుంది. కొన్ని కర్మల ఫలం ఈ జన్మలోనే అనుభవిస్తాం, ఫలించిన ఆగామి కర్మలు కూడా ముగిసిపోతాయి, కానీ మిగిలిపోయిన ఆగామి కర్మలు సంచిత కర్మల్ని చేరతాయి. ఈ సంచిత కర్మ నుంచి మళ్ళీ కొంచెం భాగం ప్రారంభ కర్మగా మారుతుంది ఇంకొక జన్మనివ్వటానికి. మళ్ళీ ప్రారంభ కర్మ తీరడానికి పుట్టిన జన్మలో మళ్ళీ ఆగామి కర్మ కలుస్తుంది. మళ్ళీ ఇదే కదా, ప్రారంభ కర్మ పూర్తిగా కరిగిపోతుంది, ఆగామి కర్మ కొత్తగా చేరుతుంది. కొంత వెళ్ళి సంచిత కర్మతో చేరి మళ్ళీ పునర్జన్మకి దారితీస్తుంది. పునరపి జననం, పునరపి మరణం, అలా సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు సాగుతూనే ఉంటాయి. ప్రాయశ్చిత్త కర్మ. ప్రాయశ్చిత్త కర్మ చేస్తే ప్రారబ్ధ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆగామి పుణ్యం చేస్తున్నామన్నమాట. ప్రారబ్ధ పాపం ఉన్న తీవ్రతను బట్టి ఆగామి పుణ్యం దాన్ని పూర్తిగా నశింపజేస్తుంది, లేదా అధమపక్షం దాని తీవ్రతని తగ్గిస్తుంది. ప్రాయశ్చిత్తం చేయడం వల్ల ప్రబలమైన ప్రారబ్ధ పాపాలను తట్టుకునే మనోధైర్యం కూడా కలుగుతుంది. ప్రారబ్ధ కర్మ ఎంత తీవ్రంగా ఉందో మనం ముందుగా తెలుసుకోలేం, ఎందుకంటే అది అదృష్టం. అందుకని మనం కోరుకున్న ఫలితం పొందే వరకు ప్రాయశ్చిత్త కర్మ చేస్తూనే ఉండాలి. జ్ఞాని పరిస్థితి. జ్ఞాని విషయంలో ఈ మూడు కర్మలు ఏమవుతాయి? జ్ఞానం ఎంత శక్తివంతమైనదంటే అది అన్ని సంచిత కర్మల్ని నాశనం చేయగలదు. రేడియేషన్ వల్ల శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను నాశనం చేసినట్టుగా అది సంచిత కర్మల్ని నాశనం చేస్తుంది. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. జ్ఞానికి ఆగామి కర్మలు రావు, ఎందుకంటే అతను తాను అకర్తగా కర్మలు నిర్వహిస్తాడు. నేను చేస్తున్నాను అనే అహంకారం అతనికి లేదు. అభిమానం కానీ అహంకారం కానీ లేకపోవడం చేత ఆగామి కర్మలు పుట్టవు. సంచిత కర్మలు భస్మమయ్యాయి, ఆగామి కర్మలు పుట్టవు. మిగిలింది ఒక్కటే, ప్రారబ్ధ కర్మ. అవి జరుగుతున్నావు కాబట్టి అజ్ఞానికి సుఖదుఖాన్ని కలిగజేస్తాయి. అజ్ఞాని అంటే అనాత్మతో లేదా ప్రతిబింబ చైతన్యంతో ముడిపడి ఉంటాడు, కాబట్టి అతనికి ఈ సమస్య. జ్ఞాని తాను ప్రతిబింబ చైతన్యం కాదు, బింబ చైతన్యము అని సచ్చిదానంద ఆత్మ అని భావిస్తాడు కాబట్టి చిన్న సమస్యలకు చెలించడు, అవి అతన్ని బాధించవు. శరీరంతో సంబంధం పెట్టుకోడు కాబట్టి ప్రారబ్ధ కర్మని తన పనిని చేసుకొనిస్తాడు. అతను సాక్షిభూతంగా చూస్తాడు అంతే. అందువల్ల అతను మరణించే సమయానికి కర్మ లేదు, సంచిత కర్మ కాలిపోయింది, ప్రారబ్ధ కర్మ ముగిసిపోయింది, ఆగామి కర్మ పుట్టలేదు. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్నిస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. సంచిత కర్మ, ఆగామి కర్మ కలిసి కొత్త శరీరాన్ని వెతుక్కుంటాయి. ఈ రెండూ లేని చోట కొత్త శరీరం ప్రసక్తే లేదు. అందువల్ల జ్ఞాని శరీరాలు మూడు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు స్థూల సూక్ష్మ కారణ ప్రపంచంలో కలుస్తాయి అదే వరుసలో. వేరే విధంగా చెప్పాలి అంటే జ్ఞాని పరమాత్మలో ఐక్యం అయిపోతాడు. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్నిస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. అతనికి విదేహముక్తి కలుగుతుంది, అతను బతికి ఉండగా జీవన్ముక్తిని పొందుతాడు. అంటే స్వేచ్ఛని, ఆంతర స్వేచ్ఛని అనుభవిస్తాడు, మరణించాక విదేహముక్తిని పొందుతాడు. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. జ్ఞాన సాధన చేసిన వ్యక్తి పొందే ఫలం ఇది. ఒక జ్ఞాని మరణించిన సమయము, ప్రదేశము, పుణ్యగడియలు, పుణ్యస్థలము కాకపోవచ్చు, కానీ అతను ఈ బంధాల నుంచి విడిపోతాడు. తత్వబోధలో ఈ పాఠమునకు సంబంధించిన భాగాన్ని చూద్దాం. కర్మాణి కతి విధాని సంతి ఇది చేత్ ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన త్రివిధాని సంతి. కర్మలు ఎన్ని విధములు అనొచ్చో అవి ఆగామి, సంచితము, ప్రారబ్ధములు అని మూడు విధములుగా ఉన్నవి. జ్ఞానోత్పత్త్యనంతరం జ్ఞాని దేహకృతం పుణ్య పాప రూపం కర్మ యదస్తి తదాగామి ఇత్యభిధీయతే. జ్ఞానము కలిగిన పిమ్మట జ్ఞాని యొక్క దేహము చేయబడిన పుణ్య పాప రూపముగు కర్మ ఏది కలదో అది ఆగామి అని చెప్పబడుతున్నది. అనంతకోటి జన్మ బీజభూతం యత్ కర్మజాతం పూర్వార్జితం తిష్టతి తత్ సంచితం జ్ఞేయం. అనంతకోటి ఉత్తర జన్మలకు బీజభూతమై పూర్వజన్మములంద ఆర్జింపబడిన కర్మము సంచితము అని తెలుసుకోవలెను. ప్రారబ్ధ కర్మ కిం ఇతి చేత్ ఇదం శరీరముత్పాద్య ఇహలోక ఏవం సుఖ దుఃఖాదిప్రదం యత్ కర్మ తత్ ప్రారబ్ధం భోగేన నష్టం భవతి ఇతి. ప్రారబ్ధ కర్మ అనగానేమి? ఈ దేహమును పుట్టించి ఈ లోకమందే సుఖ దుఃఖాదులను కలుగజేయచు అనుభవించటం వలన నశించునది ప్రారబ్ధ కర్మము. ప్రారబ్ధ కర్మాణాం భోగాదేవ క్షయ ఇతి. ప్రారబ్ధ కర్మలు అనుభవించటం వలనే క్షయమగును. సంచితం కర్మ బ్రహ్మైవాహమితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. సంచిత కర్మము నేనే బ్రహ్మమును అను నిశ్చయాత్మక జ్ఞానముచే నశించును. ఆగామి కర్మాపి జ్ఞానేన నశ్యతి. ఆగామి కర్మ కూడా జ్ఞానము చేత నశించును. కించయే జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి తాన్ ప్రతి జ్ఞానికృత ఆగామి పుణ్యం గచ్చతి. బ్రహ్మజ్ఞానిని ఎవరు స్తుతిస్తారో, ఎవరు పూజిస్తారో, ఎవరు భజిస్తారో వారికి ఆ జ్ఞాని చేసిన ఆగామి పుణ్యము చేరుతుంది. ఆ కారణం ఉన్నతమైనది అయితే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే శాస్త్రం దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి పుణ్యపాపాలు తేలుతాయి. కారణం ఉన్నతమైనదైతే అది పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. ఏ జ్ఞానినం నిందంతి ద్విషంతి దుఃఖ ప్రదానం కుర్వంతి తాన్ ప్రతి జ్ఞానికృతం సర్వం ఆగామి క్రియమాణం యద్వాత్యం కర్మ పాపాత్మకం తద్గచ్చతి. ఎవరు జ్ఞానిని నిందిస్తారో, ఎవరు ద్వేషిస్తారో వారికి జ్ఞాని చేసిన చెప్పరాని పాపకర్మలన్నీను చేరును. ఇక్కడ ఒక విషయము గమనింపవలను. బ్రహ్మజ్ఞాని ఉద్దేశపూర్వకముగా పుణ్య పాపకర్మములను ఆచరించడు, కావున వానికి ఆ ఫలితములు ఉండవు. మరి ఏమనగా అట్టి బ్రహ్మజ్ఞానిని ద్వేషించు వారికి అతడు పాపము, పూజించు వారికి అతడి పుణ్యము లభించునని భావము. తదా ఆత్మవిత్ సంసారం తీద్వా ఇహైవ బ్రహ్మానందం ఇహైవ ప్రాప్నోతి. ఈ విధంగా ఆ తత్వవేత్త సంసారమును దాటి ఈ లోకమునందే బ్రహ్మానందమును పొందును. తరతి శోకమాత్మవిత్ ఇతి శ్రుతేహే. ఆత్మవేత్త శోకమును దాటుచున్నాడని వేదము ఘోషించుచున్నది. తనుం త్యజన్ వా కాస్యం స్వపచస్య గృహేత్ అథవా జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తో అసౌ విగతాశయః ఇతి స్మృతేశ్చ. ఆత్మజ్ఞానము ప్రాప్తించిన సమయమందే జీవన్ముక్తుడు వాడు తన దేహమును కాశీలో విడిచినను, చండాలను ఇంటిలో విడిచినను, విగతాశయుడు ఏ ఆశయము లేనివాడు కావున నిత్యముక్తుడగుచున్నాడని ధర్మశాస్త్రములు వక్కాణించుచున్నవి. వచ్చే క్లాసులో జీవేశ్వర ఐక్యం గురించి తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.